కేనోపనిషత్తు మహాశారిచ్చిన దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నంలో ఉన్నాం. క్రిందటి క్లాసులో మనకు ఏమేమి అడ్డు తగులుతాయి అంటే ఈ మొత్తం చేతనత్వ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ధ్యాన స్థితిలో మనం పరమాత్మను దర్శించడానికి ఏమి అడ్డుపడతాయంటే, మొదటిది వాక్కు అని చెప్పారు, రెండోది ప్రాణం అని చెప్పారు, తర్వాత చక్షు, మూడోది కన్ను. కన్ను ఏం చేస్తుంది? చూస్తుంది. కళ్ళు మనకు ఎందుకు ఉన్నాయంటే చూడటానికి ఇచ్చారు. ఏం చూడటానికంటే భగవంతుని చూడటానికి ఇచ్చారు కళ్ళు. మనం ఏం చూస్తున్నామంటే భగవంతుడినే చూస్తున్నామంటే మనం ఎవరికి వాళ్ళు ఆన్సర్ చెప్పుకోవాలి. ఆ ప్రశ్న బాగానే ఉంటుంది కానీ ఆన్సర్ ఇంకోటి చెప్పరు, ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి. మనం భగవంతుని చూడటానికి ట్రై చేస్తున్నాం ఈ కళ్ళతో. ఈ కళ్ళతోనే చూడాలి. కళ్ళు మూసుకొని చూడటం ఓకే, అంటే ధ్యానంలో చూడటం, ధ్యానంలో బయటకు వచ్చినా కూడా చూడాలి. అంటే కన్ను గురించి మనకు ఏం తెలుసు అంటే చాలా వరకు తెలియదని చెప్పాలి. నిన్న చెప్పుకున్నాం మనం కదా, కన్నంతా స్ట్రక్చర్ అంతా బాగుంటుంది. లోపల ఆప్టిక్ నెర బాగుంటుంది, రెటీనా బాగుంటుంది, ఇంకా లెన్స్ బాగుంటుంది, లేదా దాంట్లో ఉన్న బ్లడ్ వెసల్స్ అన్ని బాగుంటాయి, వాల్స్ బాగుంటాయి, మజిల్స్ బాగుంటాయి, ఎవ్రీథింగ్ బాగుంటాయి. కానీ కళ్ళు కనపడవు. ఏంటంటే ఏవో డాక్టర్ ఏమో అంటాడు, నాకు తెలియదు అంటాడు. అంటే కంటి గురించి మనకు, సూర్యుడి గురించి తెలియాలి, కంటి గురించి తెలియాలి, అలాగే చంద్రుడి గురించి తెలియాలి, కంటి గురించి తెలుస్తుంది. ఈ కన్ను తనని తాను చూసుకోలేదు, ఇంకా మిగతా అన్ని చూసి చెప్తుంది తప్ప తన గురించి తాను తెలుసుకోలేదు. అది బాహ్యంగా భగవంతుడి నుంచి బయటికి వచ్చిన ఒక ఇంద్రియంలో పనిచేస్తున్న శక్తి. అలా కాకుండా సూర్యుడిలో ఉన్న శక్తి తనను తాను చూసుకోగలదు. అలాగే మనం కూడా మనల్ని మనం చూసుకోగలం. మనల్ని మనం చూసుకునే శక్తి మనకున్నది తప్ప కంటికి లేదు. ఇక్కడ కన్ను ఏం చేస్తుందో మాస్టర్ ఏం చెప్తున్నారు చూద్దాం. కన్ను ఏం చేస్తుందంటే దాని ఎదురుగుండా ఉన్న ఆబ్జెక్ట్స్ని గుర్తిస్తుంది. అంటే ఇది ల్యాప్టాప్ అంటుంది, ఇది కంప్యూటర్ అంటుంది, ఇది ఫ్రిడ్జ్ అంటుంది, ఇది ఒక పుస్తకం అంటుంది, ఇది మాస్టర్ అంటుంది, లేకపోతే ఇది జగజ్జని మహాయోగేశ్వరీదేవి అంటుంది, లేకపోతే కిషోర్ అంటుంది, లేకపోతే విద్యారణ్యస్వామి అంటుంది, లేకపోతే కల్పన అంటుంది, లేకపోతే ఇంకో మమత. అలాగే మన వాళ్ళందరూ ఎవరెవరిని చూస్తే ఆ ఆకృతుల్ని గుర్తుపెట్టుకుంటుంది, ఆకృతుల్ని చూడగలుగుతుంది. ఈ ఆకృతిని గుర్తించే శక్తి సరిగ్గా తయారు చేసుకుని ప్రాణశక్తిని ఆకృతిలోకి పంపించగలిగితే ప్రాణం అందులోకి ప్రవేశపడుతుంది. ఇక్కడ ఒక స్పెషల్ పాయింట్ చెప్పారు మాస్టర్. చక్షు అంటే కంటికి ఆకృతులను చూడగలిగే శక్తి ఉన్నట్టే ఆకృతిని గుర్తించే శక్తి సరిగ్గా పెట్టుకుని, అంటే ఇక్కడ మాస్టర్ గుంటూరు వచ్చిన కొత్తల్లో హీలింగ్ నేర్పేవారు. ఆ హీలింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎన్ఎల్ఎన్ మూర్తి, రత్నాకర్, రామసుబ్బయ్య, అలాగే నేను, మా అందరికీ హీలింగ్ చెప్పేవారు. ఎలాగంటే ఒకళ్ళకి ఒంట్లో బాగలేదు అనుకో, ముందర వాళ్ళని చూడు, అలా ఏ భాగం బాగలేదు ఆ భాగం బాగైందని అనుకో. అలాగ కంటితో బాగా చూడలేకపోతున్నాడు ఇదివరకు, ఇప్పుడు కంటితో బాగా చూస్తున్నాడు అనుకో నువ్వు. అంతే, కంటితో బాగా చూస్తున్నాడు అనుకుంటే కొంతకాలానికి చూసేస్తాడు, అంటే కొంతకాలం అంటే ఎప్పుడు చూడాడు, చేస్తూ ఉండగా చూసేస్తాడు. అలాగే మనం ఏ పరిస్థితి అయినా మారాలి, ఇలా ఉండాలి. ఒక్క నిమిషం, అందుకని కంటికి ఉన్న శక్తి ఏంటంటే ఆకృతులను చూడటం. ఈ ఆకృతులను చూసే శక్తి ఉంది కాబట్టి ఆకృతిని చూసే శక్తి ఉంది, కానీ ఆకృతిని తయారు చేసే శక్తి ఎవరికి ఉందంటే మనసుకు ఉంది మళ్ళీ. సో ఇమాజినేషన్ అనే ఒక పవర్ ఉంది మనకు, మనస్సుకి, అందరికీ కూడా, ప్రతి మనసుకి కూడా ఇమాజిన్ చేసుకుంటుంది. ఈ ఇమాజిన్ చేసుకోవటం అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఊహించడం. ఊహించుకొని బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఏమైపోతుందో ఏమైపోతుందో అని. అంతా ఊహే తప్ప నిజం కాదు. ఇక్కడ మనసుకున్న ఊహాశక్తి ఏదైతే ఉందో ఆ ఊహాశక్తితోటి ఆకృతుల్ని లేకపోతే రూపాలను తయారు చేసుకునే శక్తి ఉంటుంది. అంటే కళ్ళు ఉన్నవాళ్ళకే కాదు, కళ్ళు లేని వాళ్ళకి కూడా ఉంటుంది. ఈ మధ్య గురువు గారు ఇచ్చిన వాటిల్లో అలాగే పేపర్లో పడుతుంది, వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళకి రంగులు కనిపిస్తాయి. ఒక చిన్న పిల్లకి కళ్ళు కనబడలేదు, అందరిలాగా నేను చదవాలి అని గట్టిగా అనుకుంది. అనుకుని ఏం చేసింది, పేపర్ మీద ఇలా వేళ్ళు పెట్టుకుంటూ వెళ్తే అక్కడ ఏ అక్షరం ఉందో ఆ అక్షరం ఆమెకి మెంటల్గా కనిపిస్తుంది, ఫిజికల్గా కనబడదు, కానీ చదివేయగలదు. అలాగా అంటే కళ్ళు భౌతికం కాదు అని అక్కడ ప్రూవ్ అవుతుంది. అలాగే మనకు వాక్, ఏమంటారు మనం ఇప్పుడు కంటి గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈ కన్ను ఎలాగ అడ్డొస్తుంది మనకు అంటే, మనకు ఏవైతే ఆకృతులను చూడటం, ఆకృతులు గుర్తుపెట్టుకోవటం ఉంటుందో అవి తప్ప ఇంకోటి చూడటం కష్టం, నేచురల్ కదా. మనం ఎప్పుడు చూడని ఒక వస్తువు చూపించారనుకోండి, అది ఏమిటో అనే ఒక ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చిదైన ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్య అని మనకు గీతలో ఎలా చెప్తారు స్వామి, అలాగ మనం ఆశ్చర్యపోతూ చూస్తాం తప్ప దాని గురించి ఏం తెలియదు. ఫస్ట్ టైం కంప్యూటర్ ఇచ్చారనుకోండి, అది ఎలా వాడాలో ఏమిటో అంత అయోమయం. అయోమయం అని ఒకవాడు అనొచ్చు, ఆశ్చర్యపోవచ్చు, అయిపోవు ఏంటి ఇలా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు, భలే ఉందే అనుకోవడమే తప్ప దాని గురించి ఏం తెలియదు. తెలిసిన తర్వాత ఇలాగా అంటాం, అన్నీ అంతే మొదటిసారి. సో ఎప్పుడు అమెరికా వెళ్ళిన వాడికి అమెరికా వెళ్ళంగానే ఎవరికి ఎలా ఉంటుందని ఊహించుకుంటుంటాడు, ఇక్కడి నుంచి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంది అనుకోండి, వాడి ఊహ అంతా తలకిందులు అయిపోతుంది. అలా కాకుండా వీడు అనుకున్న దానికంటే బాగుంది అనుకోండి, వాడి ఊహ కంటే చాలా బాగుంది, మేము ఏమిటో అనుకున్నాం అంటాం, అక్కడ కూడా ఆశ్చర్యపోతాం. ఇలాగ మనిషి ఆశ్చర్యపోవటమే తప్ప అసలు విషయాన్ని గ్రహించలేడు. అలాగే కన్ను కూడా ఏంటంటే, కళ్ళు ఆకృతులను గుర్తిస్తాయి, ఇది ఫలానా వాళ్ళ ఆకృతి అంటే. కిషోర్ని చూసామనుకోండి ఇదివరకు, ఇప్పుడు కిషోర్ అని పేరు మనసులో రాగానే కిషోర్ యొక్క ఆకారం గుర్తుకొచ్చేస్తుంది. అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే, అలాగే మన చుట్టాలు కానీ దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, చాలా కాలం అయిందనుకోండి కలుసుకొని, వాళ్ళు మనకు అలా మనసులో మెదులుతారు, వాళ్ళ రూపం కనిపిస్తుంది. ఇదంతా కూడా చూడటము, కళ్ళు అంటే ఇక్కడ భౌతికమైన కళ్ళు కాకుండా చూసే శక్తి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ చూసే శక్తి ఉండటం వల్ల దేవతలతో కాంటాక్ట్ పెట్టుకునేటప్పుడు దీన్ని ఉపయోగించుకుంటాం మనం. అందుకే ఋషులు ఏం చేసేవారు, ధ్యాన శ్లోకం అని ఒకటి ఇచ్చేవారు. శాంతాకారం భుజగ సంయనం పద్మనాభం సురేశం అని చదివామనుకోండి, శాంతాకారం శాంతంగా ఉంటాడు, శాంతాకారం భుజగ సంయనం పెద్ద పావు మీద పడుకుని ఉంటాడు, పద్మనాభం ఆయన బొడ్డులో నాభిలో పద్మం ఉన్నది, దాని మీద ఎవరుంటారు, చతుర్ముఖ బ్రహ్మ ఉంటాడు. విశ్వాకారం ఆయన ఎవరు, విశ్వానంతా ఆయనది ఆకారం, అయితే విశ్వాధారం గగన సదృశం ఆయన ఆకాశం వంటి వాడు. తత్వమస్యాది లక్ష్యం, తత్వమసి అంటే అదే నీవు అని చెప్పబడే మహావాక్యాలు ఏవైతే ఉన్నో అలాంటి వాటికి అన్నిటికీ ఆయనే గోల్ లక్ష్యం. ఏకం ఒక్కడే నిత్యం ఎప్పుడో ఉంటాడు, విమలం ఏ రకమైన దోషం ఉండదు, అచలం కదలదు, సర్వధీ సాక్షిభూతం అన్ని ప్రాణుల యొక్క ధారణాశక్తి అన్నిటికీ కూడా సాక్షిగా ఉంటాడు, అలాంటి వాళ్ళకి నమస్కారం. ఇలాంటి ధ్యాన శ్లోకాలు ఎందుకంటే ఆ ధ్యాన శ్లోకాలు చదువుతున్నప్పుడు మనకు ఆ ఆకృతి కనిపిస్తుంది. అంటే మనం ఇదివరకే ఆ ఆకృతిని చూసిన వాళ్ళు దాన్ని ధ్యాన శ్లోకంగా బంధించారు. అదే శ్లోకం చదువుతున్నప్పుడు ఎవరికైతే ఆ అనుభూతి వచ్చిందో ఆ అనుభూతి మనకు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ జగజ్జని మహాయోగేశ్వరి దేవి మాస్టర్ దర్శించారు, దానికి ఒక యంత్రం ఇచ్చారు, మహాకాల చక్రవర్తి యంత్రం, అలాగే ఒక అనుగ్రహమాల మంత్రం ఇచ్చారు. ఈ అనుగ్రహమాల మంత్రం చేస్తూ ఉంటే ఆ మంత్రంలో ఉన్న శక్తి ఎలాంటిదంటే మనకు ఒకరోజు ఖచ్చితంగా జగజ్జని మహాయోగేశ్వరి దేవి దర్శనమిస్తుంది. దర్శనమిస్తుంది అంటే 7 తలకాయలు 14 చేతులు దాంట్లో ఉన్న ఆయుధాలు అన్నిటితో కాదు, వాటి యొక్క వెలుగు ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. అవి ఎలాంటి వెలుగు కలిగి ఉంటాయి, విబ్జిఆర్ మీ అందరికి తెలుసు కదా, విబ్జిఆర్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఆ 7 రంగులు కలిసిన ఆ 7 రంగులు ఒకేసారి ఫ్లాష్ అవ్వటం కానీ సాధకుడి యొక్క పక్వత బట్టి, పరిపక్వత బట్టి, సాధకుడి యొక్క శ్రద్ధ బట్టి, సాధకుడు విశ్వ కళ్యాణ కార్యక్రమాల్లో ఏ రకంగా ఉపయోగపడతాడు దాన్ని బట్టి దర్శనం ఉంటుంది తప్ప అందరికీ ఒకేలాంటి దర్శనం రాదు. మాస్టర్ దగ్గర కూర్చుని అందరి చేత చేయించిన, మాస్టర్ స్వయంగా కూర్చోబెట్టి చేసినా కూడా, పక్కనే మన పక్కనే కూర్చున్నా కూడా మనకు ఒకేలాంటి అనుభవం రాదు, అనుభూతి రాదు. ఎందుకంటే మనం మన ఇవల్యూషన్లో మనం ఎక్కడున్నాం దాన్ని బట్టి, అలాగే మన పరిపక్వత బట్టి, మనలో పవిత్రత అన్నిటికంటే ముఖ్యం. ఈ పవిత్రత లేకపోతే ఏ సబ్జెక్టు రాదు. నిన్న అసలు మనం సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు సాధకుంటూ ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే మాస్టర్ చెప్పింది మొట్టమొదటిది మౌనము, మౌనం ఉంటే తప్ప ఏవి రావు. కాబట్టి మేము మౌనం పాటించాలా, ఎందుకంటే పాటించక్కర్లేదు, ఉపనిషత్తులు అర్థం కావాలా అనుకుంటే పాటించాలి, అనుగ్రహమాల మంత్రం అర్థం కావాలి అంటే పాటించాలి, మాస్టర్ ఈ అనుగ్రహం మనం పొందాలి అంటే మౌనం పాటించాలి, మాకు ఏం అక్కర్లేదండి అంటే పాటించక్కర్లేదు. కాబట్టి పాటించాలా అక్కర్లేదా అంటే మళ్ళీ ఛాయిస్ మనకే, కరిష్యే వచనంతావా అంటామా, లేకపోతే ఎదేచ్చేసి రధాకురు అనే అంటాడు ఆయన ఎప్పుడు కూడా. సో ఈ ఛాయిస్ ఎప్పుడు కూడా వాళ్ళు మనకు ఇస్తూనే ఉంటారు, మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. సో మౌనంగా ఉండాలి, తర్వాత శబ్దం ఎక్కడ పుడుతోందో గమనించాలి, అది మనసులో పుడుతోందని తెలుసుకోవాలి అంతే తప్ప ఊరికే ఆన్సర్ చెప్పకూడదు. అలాగే ప్రాణం ఎక్కడ ఉంది అంటే ఆజ్ఞలో ఉందని తెలుసుకోవాలి, చెప్పకూడదు నోటితోటి, తెలుసుకోవాలి ప్రాక్టికల్గా. సాధన చేస్తేనే తెలుస్తాయి, ధ్యానం చేస్తేనే తెలుస్తాయి. అలాగే మనలో దైవత్వ లక్షణాలు పెంపొందించుకుంటూ ఉంటే తప్ప, మనలో దైవత్వ లక్షణాలు ఎలా వస్తాయి అని ప్రశ్న వేసుకుంటే గురువుగారు ఇచ్చారు, ఆ గాయత్రి చదువుతూ మన హృదయంలో ఉన్న సూర్యుడు జాగృతం అవుతున్నాడు. హృదయంలో ఒక సూర్య చక్రం ఉంది, మళ్ళీ స్ప్లీన్ సెంటర్లో ఒక సూర్య చక్రం ఉంది, సూర్య యోగము అని చెప్పి గురువుగారు మొత్తం 12 యోగాలు ఇచ్చారు, దాంట్లో సూర్య యోగం ఒకటి. అప్పుడు మనం గాయత్రి చేతనా కేంద్రంలో చెప్పుకున్నాం, కిషోరే రికార్డు చేయడానికి ట్రై చేశాడు, అది సంభవతి బాగా రికార్డు కాలేదు అనుకుంటా. అది మనం మనలో హృదయంలో సూర్యుడిని ఆవాహన చేసినప్పుడు మనలో దైవీ లక్షణాలన్నీ ప్రసాదిస్తాడు సూర్యుడు. అదే నాభి చక్రం కాకుండా అదే స్ప్లీన్ చక్రం దగ్గర సూర్య చక్రాన్ని కనుక ధ్యానం చేస్తే మనలో ఉన్న కషాయ కల్మషాలన్నీ పోతాయి, బయట మనలో ఉన్న చెత్త చెదారం అంతా కొట్టుకుపోతుంది. ఈ రెండు మనకు ఉపయోగపడతాయి కాబట్టి సూర్యయోగం చెయ్యాలి. అలా చేస్తే మనలో దైవ లక్షణాలన్నీ కూడా ఆటోమేటిక్గా వికసిస్తాయి. అలా వికసించడం అనేది ప్రతి ఒక్కడ బాధ్యత, వికసింప చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత సాధకుడిగా. మేము చేసుకోండి ఇవన్నీ, ఎవరికి కావాలంటే ఇష్టం వాళ్ళది, మనం నేను చెప్పలేను దానికి. మనకు ఫ్రీ విల్ ఒకటి ఉంది కదా, ఆ ఫ్రీ విల్ ప్రకారం మనం చేసుకోవచ్చు లేదా మానేసేయచ్చు, ఏదైనా పర్వాలేదు. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకో పాయింట్లోకి వెళ్తాం. అదేంటి, ఇంకా చక్షువులోనే ఉన్నాం. ఈ చక్షు ఎందుకు ఇచ్చారు? ఆకృతులు చూడటానికి ఇచ్చారు. ఇంకా మనం ఆకృతి తయారు చేసుకునే శక్తి కూడా అది ఇచ్చేవాళ్ళు. అందుకని ఈ చూపు అనేది ఎవరి లక్షణమో తెలుసుకోవాలి. చూడటం అనేది ఎవరి లక్షణం అంటే బిల్డింగ్ ఆఫ్ యూనివర్సెస్, సెకండరీ క్వాలిటీకి సంబంధించిన ఆయన విష్ణు. అందుకని ఈ త్రిమూర్తుల్లో విష్ణు ఏం చేస్తాడంటే రూపాలను కల్పిస్తాడు. రూపాలను కల్పించే శక్తి, ఆకృతులను తయారు చేసుకునే శక్తి విష్ణువు. రూపాన్ని ఇస్తాడు విష్ణువు, ఆ రూపాన్ని విష్ణువు ఇస్తాడు కాబట్టి మనం రూపాలని విష్ణువు ఇస్తాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తాడంటే విష్ణు రూపాలు అంటే మనకు భాగవతంలో ఒక సాధన ఉన్నది. ఆ సాధన ఏంటంటే 3 స్టెప్స్ దాటడం, భగవంతుడిని చూడటంలో మొట్టమొదటి మనకు కనిపించే ప్రతిదాన్ని భగవంతుడి రూపం అనుకోవాలి. కనిపిస్తున్న ల్యాప్టాప్ భగవంతుడి రూపం, చేతిలో ఉన్న సెల్ ఫోన్ భగవంతుడి రూపం, ఇలాగా జీవం కనిపిస్తున్న వాటికి కాకుండా ఎదురుగుండా వస్తున్న మనుషులు కూడా భగవంతుడు అని భావనలో ఉండాలి. మనకు నచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు, అయినా సరే వాళ్ళు కూడా భగవంతుడి రూపం అని గుర్తుపెట్టుకోవాలి. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా భగవంతుడి రూపమనే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడనుకోండి, చాలా మంచివాడు కాదు అని అంటాం ఒక పద్ధతి అయితే, రావణాసురుడు కూడా భగవంతుడి రూపమే అని గుర్తుపెట్టుకోవాలి. దేశానికి ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు, దేశద్రోహులు, వాళ్ళు ఉరిశిక్ష చేస్తాం, ఇలా చంపేస్తాం, జైల్లో పెట్టేస్తాం, ఇలాంటి వాళ్ళల్లో కూడా వాళ్ళ ఆ రూపాల్లో కూడా ఉన్నది భగవంతుడే అని గుర్తుపెట్టుకోవాలి. మహిషాసుర మర్దని అమ్మవారు మహిషాసురుడిని చంపేసింది, ఆ మహిషాసురుడి రూపంలో ఉన్నది కూడా ఎవరు? భగవంతుడే. అంత జాగ్రత్తగా మనం దాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత మనం ప్రతి చోట భగవంతుని నిజంగా చూడాలి. నిజంగా చూడటం అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ చేతిలో పుస్తకం ఉందనుకోండి, పుస్తకం ఒక భౌతిక రూపం, దాని వెనకాల సూక్ష్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. సూక్ష్మ రూపంలో భగవంతుడు ఎలా ఉంటాడు? జ్ఞాన రూపంలో ఉంటాడు. అంటే అక్కడ మనం పుస్తకం చదువుతున్నామంటే పుస్తకం ద్వారా, ఒక పుస్తకం చదువుతుంటే, ఒక లెక్చర్ వింటూ ఉంటే, ఆ లెక్చర్ ద్వారా కానీ ఆ పుస్తకం ద్వారా కానీ మనలోకి జ్ఞానం వస్తుంది. భగవంతుడికి ఉన్న లక్షణాలండి ఏమిటి అంటే సత్యము, జ్ఞానము, అనంతము. కాబట్టి జ్ఞానస్వరూపంగా భగవంతుడు ఈ పుస్తకంలో ఉన్నాడు. ఇక్కడ సూక్ష్మంగా ఉంటుంది కదా పుస్తకంలో ఉన్నది, చదివి అర్థం చేసుకునేంత వరకు ఆ జ్ఞానం మన సొంతం కాదు. ఆ అర్థం చేసుకోవడం అంటే దాని మళ్ళీ మీనింగ్ ఏంటి, దానిలో చెప్పబడిన విషయాలని మనం ఆచరించి మనం అనుభవించాలి. పంచదార తీయగా ఉందని పుస్తకం చదువుకుంటే ఏం లాభం లేదు, నోటి మీద వేసుకుంటే, నాలుగు మీద వేసుకుంటే తీయగా ఉందని తెలుస్తుంది. అలాగ ఈ సాధన చేస్తే ఇదిగో ఇది వస్తుందని మాస్టర్ చెప్తే అది వింటం వరకే బాగుంది, ఇంకా మన ఎక్స్పీరియన్స్లోకి రాలేదు, జ్ఞానం వరకు వచ్చింది. ఇప్పుడు అనుభవించాలి, దాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా సాధన చేయాలి. అలాగ భగవంతుడు ఈ పుస్తకంలో జ్ఞాన రూపంలో ఉన్నాడు. అలాగే ప్రతి వాళ్ళల్లో కూడా వాళ్ళ వాళ్ళలో వాళ్ళ గుణాల రూపంలో, సద్గుణాల రూపంలో ఉన్నాడు. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. మహాత్ములందరికీ కూడా ఈ వాసుదేవుడు అణువణువునా కనిపిస్తాడు అన్న దానికి గుర్తు ఏంటంటే, అరవిందుడికి ఆ జైల్లో వాసుదేవ సర్వమితి అని దర్శనం అవుతుంది. జైలు గోడలు కృష్ణుడిగా కనిపిస్తుంది, జైలు గోడలన్నీ కృష్ణుడిగా కనిపిస్తాయి. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు తలుపుకి ఓచలు ఉంటాయి, ఆ ఓచలన్నీ కూడా కృష్ణుడిలాగా కనిపిస్తుంది. కృష్ణుడిలాగా కాదు, ఆ ఓచల్లో కృష్ణుడే కనిపిస్తాడు. ఓచకేసి చూస్తే కృష్ణుడు ఉంటాడు, ఓచ ఉంటుంది, ఓచలో కృష్ణుడు ఉంటాడు. ఇప్పుడు అరటిపండు ఉందనుకోండి, మనం తొక్కవలిచాం, అరటిపండు తొక్క రెండు కలిపి పట్టుకున్నాం, అప్పుడు మనకేం కనిపిస్తాయి, తొక్క కనిపిస్తుంది, అరటిపండు కనిపిస్తుంది. అలాగా పుస్తకం తెరిచామనుకోండి, పుస్తకం కనిపిస్తుంది, పుస్తకంలో అక్షరాలు కనిపిస్తాయి, పుస్తకంలో ఉన్న అక్షరాలను చదువుకుంటే వాక్యాలు అవుతాయి, ఆ వాక్యాలు కలిపి చదువుకుంటే అవన్నిటిలోంచి కలిపి ఒక జ్ఞానం బయటకు వస్తుంది. తప్ప విడిగా ఒకటి చదివామనుకోండి, సపోజ్ ఇక్కడ ఒకటి రాశారు కానీ రెండవ శాంతి మంత్రానికి ఆధారం ఏమిటని చెప్పాను అని క్వశ్చన్ వేశారు ఇక్కడ. ఇది కలిపి చదవకుండా విడివిడిగా చదవామనుకోండి అర్థం ఉండదు. కా నీ రెండవ శాంతి ఇలా చదివామనుకోండి తెలుగు వచ్చిన వాడికి కూడా ఏం అర్థం కాదు. అంటే మనం పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని భగవంతుడి రూపంగా చూడాలి అంటే మనకు ఆ చెప్పబడిన పుస్తకంలో చెప్పబడిన జ్ఞానానికి సంబంధించిన భాష కూడా తెలుసుండాలి. సపోజ్ ఇది హిందీ అనుకోండి, మీకు నేను అంత గడగడ చెప్పలేను, ఎందుకంటే నాకు హిందీ చదవడం వచ్చు కానీ మళ్ళీ హిందీలో మాట్లాడలేను, కష్టం, చాలా కష్టం. అదే తెలుగు ఇంగ్లీష్ అయితే చాలా ఈజీ. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అసలు భాషే రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి. అయినా సరే అక్కడ భగవంతుడు జ్ఞానరూపంలో ఉంటాడు కాబట్టి ఆయనకే దండం పెట్టుకుని పుస్తకాలు ఏం చెప్పావు నాకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఆ పుస్తకంలో ఉండి మనకు అర్థం అవడానికి ఎవడో ఒకడు వచ్చి చెప్తాడు, మొత్తానికి తెలుస్తుంది మనకు. ఇక్కడ ఈ వాసుదేవ సర్వం ఇది స మహాత్మ సుదుర్లభ అని ఎందుకు చెప్తున్నారంటే మనకు ఒక పెద్ద కండిషన్ పెట్టాను కదా. ఎంత పెద్ద కండిషన్ అంటే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకుందాం. ఈ ఉపనిషత్తులు ఏదైతే ఉందో కేన ఉపనిషత్తు, కేన అంటే ఎవరి వల్ల అని అర్థం. ఎవరి వల్ల ఈ సృష్టి నడుస్తుంది, ఎవరి వల్ల ఆకలిస్తుంది, ఎవరి వల్ల పనులన్నీ జరుగుతున్నాయి, ఎవరి వల్ల ఈ సృష్టిలో సూర్యుడు ఇలా పనిచేస్తున్నాడు, గ్రహాలు పనిచేస్తున్నాయి, ప్రాణం ఎలా పనిచేస్తుంది, కళ్ళు ఎలా చూస్తున్నాయి, ఎలా వింటును, ఇలా రకరకాల ప్రశ్నలన్నిటికీ కూడా ఆన్సర్ రావాలండి. ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడిన వాక్కు, చక్షు, ప్రాణము, వినికిడి శక్తి వరుసగా వస్తుంది. వీటినన్నింటినీ మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే, అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం కదా, ఆల్రెడీ మనం ప్రాణం పనిచేస్తుంది కదా, ఆల్రెడీ మనం వింటున్నాం కదా, ఇంకేంటి అంటే ఇది కాదు. మనం ఏమి వినాలి అంటే భగవంతుడి నుంచి వచ్చే ఆజ్ఞలు వినాలి. అంటే భగవంతుడు అంటే గురువు, గురువు నుంచి వచ్చే ఆజ్ఞలు నోటితో చెప్తేనే చేయట్లేదు మనం. ఇంకా మళ్ళీ ఎక్కడో ధ్యానం చేసుకుంటే ధ్యానం లోపల నుంచి అంతర్నాదం విందాం, అదాన్ని పాటించడం అనేది మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే చూడటం అంటే మనం ఎప్పుడూ చూస్తున్నది కాకుండా నిజమైన చూపు గురించి భగవద్గీతలో ఉంటుంది. మనం భగవద్గీతలో అన్నిటిందో ఒకే రకంగా నీ చూపు ఉండాలి అంటాడు, అలాంటి వాడిని పండితుడు అంటాడు. చూడటం అంటే అర్థం మనం కంటితో చూడటం అనే కాదు, వాటికి వెయిటేజ్ ఇస్తూ ఉంటాం. వెయిటేజ్ ఇవ్వటం అంటే ఏంటి మీకు తెలుసు, మనకు బాగా పరిచయం ఉన్నవాడితో పలకరించినట్టుగా అంత తక్కువ పరిచయం ఉన్నవాడితో అంత బాగా పలకరించాం. మనం తెలుస్తూ వెయిటేజ్ ఇవ్వటం అంటే ఏంటో అక్కడ బాగా తెలిసిన కస్టమర్ వచ్చాడనుకోండి బ్యాంకులోకి, రండి రండి అని మనం చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఇన్వైట్ చేస్తాం. అదే కొత్తవాడు వచ్చాడు అనుకోండి, ఏంటి ఎవరు మీరు ఎందుకు వచ్చారు అంటాం ఒక్కసారిగా. ఇలాంటివన్నీ మనం వెయిటేజ్ ఇవ్వటువంటి ఏంటో తెలుస్తుంది. అలాగా ఈ ఉపనిషత్తులో చెప్పిన వాక్కు మనకి ఏమి తెలియ చెప్పాలి అంటే భగవంతుని దర్శింపచేయాలి. ఓంకారం వాక్ అంటే ఓంకారం, వాక్ ఎక్కడి నుంచి పుడుతోంది, మనసులోంచి పుడుతోంది. ఎవరి మనసులోంచి పుడుతోంది, మనిషి మనసులోంచి పుడుతోంది. మనిషి మనసు ఎక్కడుంది అంటే భగవంతుడి మనసులో ఒక భాగమై ఉంది తప్ప మనిషి మనసు అంటూ విడిగా లేదు. సో అక్కడ పుడుతున్న ఓంకారమే వాక్కు. మనం కూడా ఆ వరల్డ్ ఏదైతే ఉందో సేక్రెడ్ వరల్డ్ దాన్ని మాట్లాడాలి, దాన్ని వినాలి. చెక్ వింటాం, అది శ్రోత్రం, వింటమేమో ఓంకారం, మాట్లాడటమేమో ఓంకారం. ఓంకారం మాట్లాడటం అంటే అర్థం ఏంటి, మళ్ళీ ఓం ఓం అంటూ కూర్చోవడం కాదు. ఓంకారం అంటే అర్థం కాలేదుట. అప్పుడు ఏం చేశారు, మూడు వ్యాహృతులను ఇచ్చారు. భూ భువ స్వహ అంటే ఏంటి, భూ అంటే ఎక్కడెక్కడ మ్యాటర్ ఉందో అదంతా, ఎంటైర్ మెటీరియల్ థింగ్స్ అంతా కూడా భూ అనే దాని కింద కవర్ అవుతాయి. పదార్థమయము, పదార్థం ఎక్కడెక్కడ ఉందో, ఈ సృష్టిలో పదార్థం ఎక్కడ ఉందో అక్కడల్లా. భూమి మీద పదార్థం ఉంది, చంద్రుడి మీద పదార్థం ఉంది, సూర్యుడిలో కూడా పదార్థం ఉంది అనుకుందాం. అలాగా అన్ని గ్రహాల మీద, నక్షత్రాల మీద ఎక్కడెక్కడ పదార్థం ఉందో అదంతా భూ. నెక్స్ట్ భువ, ఎక్కడెక్కడ శక్తి ఉందో అదంతా భువ. భూమికి శక్తి ఉంది, మనుషుల్లో శక్తి ఉంది, చెట్లలో శక్తి ఉంది, అలాగే పర్వతాల్లో శక్తి ఉంది, నదుల్లో శక్తి ఉంది, గాలిలో శక్తి ఉంది, ఆకాశంలో శక్తి ఉంది, సూర్యుల్లో శక్తి ఉంది. అలా శక్తి ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడక్కడల్లా కూడా అది అంతా కూడా ఒకే అక్షరం భువః. తర్వాత ఈ శక్తి ఈ పదార్థం రెండు పని చేయడానికి కావలసిన ప్రజ్ఞ ఒకటి ఉంటుంది, దాన్ని స్వహ అంటారు. స్వహ భూ భువ స్వహ ప్రజ్ఞ అంటే చేతనత్వము. చేతనత్వం ఎక్కడెక్కడ ఉందో అల్లా కూడా దాన్ని ఒకే ఒక్క లెటర్ సింగిల్ లెటర్ స్వహ ఈ రకంగా భూ భువ స్వహ అని ఇచ్చారు. ఓంకారం అనేది అర్థం కాకపోతే దీన్నే మళ్ళీ ఇంకోలా చెప్పారు మాండుక్యోపనిషత్తుని మాస్టర్ చెప్తూ అకార ఉకారం అకారాలుగా ఇచ్చారు, జాగ్రత్తగా స్వప్నంగా సుషుప్తిగా ఇచ్చారు. ఈ మూడు అర్థం చేసుకోవాలి. ఓంకారం అర్థం కావాలంటే జాగ్రత్త తెలియాలి, అంటే పదార్థమయ జగత్ అంతా తెలియాలి. ఓంకారం అర్థం కావాలంటే శక్తిమయ జగత్ అంతా తెలియాలి. శక్తి ఎన్ని రకాలుగా ఉంది, శక్తి ఎక్కడి నుంచి పుడుతుంది, శక్తి ఏమేమి పనులు చేస్తుంది, ఇవంతా అది మనలో కూడా ఉంది. శరీరమేమో పదార్థం, ప్రాణమేమో శక్తి, దాన్ని వాడుకునేదేమో మనస్సు చేతనత్వం. అలాగా సృష్టిలో ఎక్కడెక్కడ శక్తి ఉందో అదంతా కూడా భువ, అలాగే ఎక్కడెక్కడ ప్రజ్ఞ ఉందో అదంతా స్వహ. ఈ మూడు వ్యాహృతులు తెలుసుకోవాలి. ఈ మూడు వ్యాహృతులు తెలుసుకుంటే ఓంకారం తెలుస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత అవి కూడా అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశారు, గాయత్రి మంత్రాన్ని ఇచ్చారు. తత్ సవితుర్వరేణ్యం ఒక 8 అక్షరాలు, తర్వాత భర్గో దేవస్య ధీమహి ఇంకో 8 అక్షరాలు, తర్వాత ధియో యోన ప్రచోదయాలు ఇంకో 8 అక్షరాలు. 8 అక్షరాలు ఎందుకు ఉండాలి, 9 ఉండొచ్చు కదా, 7 ఉండొచ్చు కదా. 7 7 ఈజ్ ద నెంబర్ ఆఫ్ క్యారియర్ ఆఫ్ లైఫ్. 7 ఈజ్ ద నెంబర్ ఆఫ్ క్యారియర్ ఆఫ్ లైఫ్. లైఫ్ అనేది భూమి మీద కానీ ఎక్కడైనా వ్యక్తం అవ్వాలంటే 7 అనేది ఉండాలి. మరి లైఫ్ అనేది వ్యక్తం అవ్వదు కదా గాయత్రి మంత్రం ద్వారా, ఏం వ్యక్తం అవుతుంది? ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉన్నాయి. వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 8 అని తెలియాలి. 8 వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 8? 8 అక్షరాలే ఎందుకు ఉండాలి, అలాంటి 3 పాదాలు ఎందుకు ఉండాలి, 324 ఉండాలి. ఇవన్నీ మనం ఈ సబ్జెక్ట్ ఇప్పుడు అసలు సబ్జెక్ట్ కాదు కాబట్టి తర్వాత చెప్పుకుందాం. ఈ వాక్కు ఏదైతే చెప్పబడుతోందో ఈ ఉపనిషత్తులో, ఆ వాక్కు ఆ చక్షు ఆ ప్రాణము అలాగే వినికిడి శక్తి ఇవన్నీ కూడా మనం అనుభవించాలంటే మనలో ఒక అనుభవం రావాలట. అదేంటంటే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అని కృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆ అనుభవం రావాలి. అంటే ఏంటి, అరవిందులకి అలీపూర్ జైల్లో ఎలాగైతే ప్రతి చోట కృష్ణుడు కనిపించాడు, అలా మనకు కూడా ప్రతి అణువణువున భగవంతుడు కనబడాలి, చూడాలి. ఇప్పుడు ఇలా కిషోర్ని చూస్తున్నాం, లేకపోతే శ్రీనివాసుని చూస్తున్నాం, లేకపోతే అరుణ చూస్తున్నాం, లేకపోతే ప్రసాద్ గారిని చూస్తున్నాం, లేకపోతే విజయ చూస్తున్నాం, మమత ఎలాగైతే మిమ్మల్ని కళ్ళతో చూస్తున్నానో అలాగా అణువణువునో ఉన్న భగవంతుడిని చూడాలి. అప్పుడు ఈ ఉపనిషత్తులో చెప్పిన వాక్కు చక్షు ప్రాణము వీనికిడి శక్తి వీటి గురించి మనకు అనుభవం వస్తుంది, తప్ప అదర్వైజ్ నో అంటున్నాడు. చూడండి ఎంత డీప్గా ఉందో దీంట్లో చెప్పబడిన నాలెడ్జ్ ఎంత చాలా డీప్. ఇంకా మనం ఈ చక్షు గురించి చెప్పుకుంటే ఉంటే రకరకాల రూపాలన్నింటినీ అందరిలో ఉన్న వాసుదేవుని చూడక్కర్లేదు, కానీ రూపాన్ని కానీ చూడగలిగితే అదే వాసుదేవుని చూసినట్ట. ఇక్కడ ఒక మాట చెప్పారు, అదేంటంటే ఫిజికల్ ఫామ్ ఒకటి ఉంటుంది, దీని వెనకాల రూపం ఉంటుంది. రూపాన్ని చూడటం నేర్చుకోమన్నారు ఇక్కడ, అంతే తప్ప ఫిజికల్ ఫామ్ చూడటం కాదు. ఆ రెండింటికి తేడా తెలుస్తుందా, ఫిజికల్ ఫామ్ ఒకటి రూపం ఒకటి, అంటే రూపం ఏదైతే ఉందో అదే ఫిజికల్ ఫామ్గా ఉంటుంది అంటే ఏంటి ఏదరిక్. ఇక్కడ మనం వినాయకుడు చెబుతున్నాడు మట్టి బొమ్మలు కొంటాం, ఆ మట్టి బొమ్మలు కొన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని మట్టి బొమ్మలు ఒకటి దగ్గర ఒకలానే ఉంటాయి, ఇంకోటి దగ్గర ఇంకోలా ఉండొచ్చు. వాటి దగ్గర ఏముంటుంది, ఒక చిన్న పోత ఉంటుంది, చెక్క మీద వినాయకుడి బొమ్మ చిక్కు ఉంటుంది, దాంట్లో మట్టి కొడితే ఏమవుతుందంటే బయటకు వచ్చేసరికి వినాయకుడి విగ్రహం ముక్కు తొండం చెవులు కళ్ళు బొజ్జ ఏకదంతం పైన కిరీటం పెడితే కిరీటం చిన్న ఎలక ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు ఇవన్నీ కూడా మనకు ఆ మౌల్డ్ ఏదైతే ఉందో ఆర్కిటైపల్ ఆ మొట్టమొదటిగా ఆకృతి ఏదైతే ఉందో తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే ఫామ్ అంటే ఆకృతి. అందుకనే మాస్టర్ ఇక్కడ ఆకృతి అనే ఇచ్చారు, సీక్రెట్ డాక్టర్లో కూడా వస్తుంది అంతా. ఇక్కడ ఆ ఫామ్ మనకు భౌతిక రూపానికి వెనకాల ఉన్న ఆకృతి ఏదైతే ఉందో ఆ ఆకృతులన్నీ కూడా ఆకాశంలో ఎప్పుడు ఉంటాయి అలాగా, అది చూడటం నేర్చుకుంటే అప్పుడు వినికిడి శక్తి అంటే ఏంటి, చూడటం అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటి, శబ్దం అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తాయని చెప్తున్నారు మాస్టర్. సో ఈ ఉపనిషత్తుని చూసారా, ఇది చాలా చాలా అడ్వాన్స్డ్ తప్ప మామూలు నాలెడ్జ్ కాదు ఇది పన్నది. తర్వాత రెండవ శాంతి మంత్రం గురించి తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు అన్నారు. రెండవ శాంతి మంత్రం ఏంటి, సహనా భవతు అయిపోయింది, సహనవు భునక్తు, నువ్వు నేను కలిసి దీన్ని ఎంజాయ్ చేసేదము గాక అని చెప్తున్నారు. అంటే గురువు శిష్యుడు ఇద్దరు దీన్ని చదువుకొని ఇద్దరు కూడా దాని అనుభవం తెచ్చుకుంటారు అని, అనుభవంలోకి తెచ్చుకోవడం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అనుభవంలోకి రావాలంటే నువ్వు ఆకృతులు అన్నిటిని కూడా విష్ణువుగా దర్శించు అని చెప్తున్నారు. ఇది అంతా కూడా సాధన చేసుకోవాలి, సాధన చేసుకుంటే వస్తుంది. ఇంకా రెండవ శాంతి మంత్రానికి ఆధారం ఏంటో చెప్పుకున్నాం, కానీ మనం చక్షు అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంది, అదేంటంటే శ్రోత్రం. అంటే మనకు ఈ మొత్తం జ్ఞానాన్ని సంపాదించడానికి ఏవేవి అడ్డొస్తున్నాయో ఉపనిషత్తులో చెప్తున్నాడు. మొదటిది వాక్కు, రెండవది చక్షు, రెండవది ప్రాణం, మూడవది చక్షు, నాలుగవది వినికిడి, శ్రోత్ర. ఈ శ్రోత్రం అంటే ఏంటి, మనం వింటాం, మనం ఎలా ఎప్పుడు వింటాం, ఇంకోటి మాట్లాడితే వింటాం తప్ప లేకపోతే వినలేం. కాబట్టి ఈ చెవులు ఎలా పనిచేస్తాయంటే ఇంకొకళ్ళు ఉంటేనే పనిచేస్తాయి, ఇంకొకళ్ళు బయట ఉండి మాట్లాడుతుంటేనే మనం ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాం తప్ప అవతల వాడు మాట్లాడలేదు అనుకోండి మనకేం తెలియదు, గురువు చెప్తేనే మనకు తెలుస్తుంది లేకపోతే తెలియదు. అలాగే మనకు ఇంకోటి మార్గదర్శనం చేస్తూ వాళ్ళు చెప్తూ ఉంటే మనకు అర్థమవుతుంది తప్ప లేకపోతే తెలియదు. అంటే మనకు మార్గదర్శనం చేసేవాడు, మనకు జ్ఞానం ఇచ్చేవాడు ఇంకొకడు ఉండాలి, వాళ్ళు చెప్తున్నది మనం వినాలి. అలా వినాలంటే మనకు చెవులు పనిచేయాలి. ఇలా పనిచేయాలి అన్నప్పుడు ఇంతవరకు మనలో ఉన్నటువంటి దైవీ లక్షణాలని ఎలా స్పృశించగలిగామో తెలుసుకున్నాం. అంటే దైవీ లక్షణాలుగా ఇది వాక్కుంటుంది, ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ అవ్వకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ కొంచెం ఆగి చెప్పుకుందాం. మనలో దైవత్వ లక్షణాలని సాధించుకోవాలి, దానికి మొదటి మెట్టు మౌనము. ఎంత మౌనంగా ఉండి మనం భగవంతుని గురించి ఆర్తితో ఉండాలి, మనలో ఎప్పుడు కూడా ఆర్తి ఉండాలి. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షవ అని నాలుగు చెప్తారు. దాంట్లో ఆర్తి అంటే మొదటిది ఎస్ నాకు ఇది కావాలి అని మనకు ఆ ఒక జీల్ ఉండాలి, అది ఎప్పుడు ఆరిపోకూడదు. ఇవాళ ఉన్నట్టే రేపు ఉండాలి, రేపు ఉన్నట్టే ఇల్లు ఉండాలి, మనం బతికున్నంతకాలం అలాగే ఉండాలి. ఇవి వచ్చేసండి బాబు చాలా విన్నాం మేము అనకూడదు, ఎప్పుడు చెప్పేవే అనకూడదు, ఎప్పుడు చెప్పేవైనా ఎప్పుడు విన్నామైనా సరే మళ్ళీ ఇవాళే వింటున్నట్టుగానే కాదు. మాస్టరు అంత నిజంగా ఆయనకి ఏమి రానట్టుగా వింటూ ఉండేది, చాలా ఆశ్చర్యం వేసేది నాకు. ఏమి రాని పిల్లాడు వింటాడు అలాగా, కొత్తగా స్కూల్లో చేరితే ఎలా వింటాడు, ఎవరు చెప్పినా వినేవారు అలాగే మాస్టర్. ఆయనకు ఒకవేళ కూర్చుని నువ్వు చెప్పు ఎవరినన్నా నీ ఉపన్యాసం ఇవ్వమంటే వాళ్ళు చెప్తున్న ఉపన్యాసాన్ని అంత శ్రద్ధగా వినేవారు. అలాగే మనం కూడా ఇవన్నీ మనకు వచ్చేని వినకుండా జాగ్రత్తగా వినాలి, ఈ జ్ఞానం సంపాదించాలని ఆర్తితో వినాలి, అలాగే చెప్పేవాడు కూడా జ్ఞానం చెప్పాలి అని ఆర్తితో చెప్పాలి. ఇవి ఉన్నప్పుడు గురువు అనుగ్రహం వల్ల ఇవన్నీ మనకు తెలుస్తాయని చెప్పుకున్నాం. సహనా అవతు అది మొదటి శాంతి మంత్రం. రెండవ శాంతి మంత్రం ఏంటంటే, ఇంత చేస్తే మనం ఈ ఉపనిషత్తులో శాంతి మంత్రంలోనే ఉన్నాం, ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ శాంతి ఏంటి, ఓం శాంతి శాంతి శాంతి, సహనా అవతు అయిన తర్వాత సహనవు భునక్తు, మే ఇద్దరం సమానంగా దాన్ని అనుభవించడం కాక. అలా అనుభవించాలంటే గురువులో పరమాత్మను చూడాలి, అలాగే శిష్యుల్లో కూడా గురువు అంటేనే ఆల్రెడీ అన్ని చోట్ల భగవంతుడు తప్ప ఇంకొకటి లేడు అని తెలుసుకున్న జ్ఞాన స్వరూపుడు. కాబట్టి గురువు ఎదురుగుండా ఉన్న వాడిని శిష్యుడిగా చూడడు, తన స్వరూపంగా ఆత్మస్వరూపంగా భగవంతుడి స్వరూపంగా చూస్తాడు. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి భగవాన్ నాకేమైనా దీక్ష ఏంటంటే ఇక్కడ దీక్షించేవాడు ఎవడు తీసుకునేవాడు ఎవడు అందరూ ఒకటే కదా అంటారు. జ్ఞానికి అంతా భగవంతుడే కనిపిస్తుంటాడు, శిష్యుడు అని గురువు అని ఉండదు, అది ఆయన చాలా క్లియర్గా చెప్తారు. అలాగా రెండవ శాంతి మంత్రంలో సహనౌ భునక్తు అన్నప్పుడు నీలోను నాలోను చెప్తున్న వాళ్ళను వింటున్న వాళ్ళు కూడా భగవంతుడే, ఈ చెప్పబడుతున్నది జ్ఞానము కూడా భగవంతుడే అని మొత్తం భగవంతుడు అనే దృష్టి ఎప్పుడు చెదిరిపోకుండా ఉండాలి. మూడవ శాంతి మంత్రంకి వచ్చేసరికి అహం బ్రహ్మ నిరాకుర్యాం, నన్ను బ్రహ్మ నిరాకరించుకుండుగాక, నన్ను బ్రహ్మ నిరాకరించకుండా ఉండాలి. నిరాకరించడం అంటే యాక్సెప్ట్ చేయకపోవడం. నన్ను మీ శిష్యుడిగా యాక్సెప్ట్ చేయండి అంటే ఏనో అన్నాడు అనుకోండి, ఇంకేముంది మనకి జ్ఞానం రాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే అహం మా బ్రహ్మ నిరాకుర్యాం, బ్రహ్మ నన్ను యాక్సెప్ట్ చేయుగాక, యాక్సెప్టెన్స్ బ్రహ్మ నాకు ఇచ్చుగాక, నన్ను రిజెక్ట్ చేయకుండా ఉండుగాక అని అడుగుతున్నాడు. అంటే మనిద్దరి మధ్య, అంటే ఎవరిద్దరి మధ్య, చెప్పుకునేవాడు చెప్పించుకునేవాడు అంటే గురువు శిష్యుడు ఇద్దరి మధ్య ఏకత్వం ఉండాలి. ఏకత్వం ఉండడం అంటే ఎవరి మధ్య ఏకత్వం ఉంటుంది, సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏకత్వం ఉంటుంది. మాస్టర్ లెక్చర్స్ వినడానికి అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, కొందరికి ఇంకా వేరే వాళ్ళు చెప్పేది ఇష్టం ఉండొచ్చు, అప్పుడేమవుతుందంటే వాళ్ళ మధ్యలో ఏకత్వం లేదన్నమాట. మనకు కమర్షియల్ లాలో, మర్కంటైల్ లాలో చెప్తాడు కన్సెన్సస్ అండ్ ఐడమ్, అంటే వాడికి మనకు ఒక ఈక్వల్ బేస్ ఉండాలన్నమాట. కన్సెన్సస్ అండ్ ఐడమ్, కన్సెన్సస్ అంటే ఇద్దరి మధ్యలో ఒకే రకమైన ఒప్పందం లాంటిది ఉంటేనే మనకు అగ్రిమెంట్ అవుతుంది, లేట్ అవ్వదు. అలాగా అగ్రియబుల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఉంటాయి అలాగే, వాళ్ళకి మనకు ఉన్న సంబంధం బట్టి. అందుకని మన ఇద్దరి మధ్య ఏకత్వం ఉండాలి. అంతర్చేతనత్వము బహిర్చేతనత్వము, అహంకారము మరియు పరబ్రహ్మం, లేకపోతే పునర్జన్మ, లేకపోతే సంబంధిత లక్షణాలు, లేకపోతే భౌతిక శరీరము, వీటి మధ్య ఎప్పుడైతే నిరాకరణ ఉండదో అప్పుడు ధ్యానం చేయాలి. ఇక్కడ ఎన్ని చెప్పేశారో చూడండి, ఒకేసారి ఒకే సెంటెన్స్లో ఎన్ని చెప్పారంటే ధ్యానం ఎప్పుడు చేయాలో చెప్పారు. ధ్యానం ఎప్పుడు చేయాలో అనే ఒక కండిషన్ కనిపిస్తుంది మనకు. ఎప్పుడు పడితే అప్పుడు ధ్యానం చేయటమా, ధ్యానం ఎలా చేయాలి అనే విషయం పక్కన పెడితే ధ్యానం ఎప్పుడు చేస్తామో చెప్తున్నారు. మనం ధ్యానం చేసుకుందామండి అన్నారనుకోండి ఎవరన్నా, అప్పుడు ఏమేమి ఫుల్ఫిల్ అవుతాయో చూడండి. అంతర్చేతనత్వము బహిర్చేతనత్వం. అంతర్చేతనత్వం ఏంటి, లోపల ఎప్పుడు ఒక వెలుగు వెలుగుతూ ఉంటాడు, జీవుడు ఉంటాడు. ఈ జీవుడు దేవుడు ఇద్దరు ఒకే చోట ఉంటారు తప్ప జీవుడు వేరుగాను దేవుడు వేరుగా ఎక్కడో ఉండరు. జీవుడు శరీరంలోనే ఉంటాడు, దేవుడు శరీరంలో. ఈ శరీరంలో ఉండి మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా ఈ సృష్టిలో ఉన్నదాన్ని అంతటినీ అనుభవిస్తున్నప్పుడు జీవుడు, అనుభవించకుండా ఆ జరుగుతున్న దాన్ని అంతటినీ సాక్షిగా చూస్తూ మనలోనే ఉంటాడు దేవుడు. ఎప్పుడైతే మనం కూడా సాక్షి చేతనత్వాన్ని సాధించగలిగాము మనం దేవుడితో ఒకటైపోతాం, జీవుడు అనే స్థితి నుండి దేవుడు అనే స్థితికి వెళ్తాము. అందుకని చాలా మంది మహాత్ములు చెప్పేది ఏంటంటే జస్ట్ అబ్జర్వ్ చెయ్యి, నీ ఆలోచనలను అబ్జర్వ్ చెయ్యి, నీ కోరికలను అబ్జర్వ్ చెయ్యి. అవి అలా వచ్చి ఇలా పోతాయి. సపోజ్ కోపం వస్తుంది అనుకోండి, ఎవడో మనకు నచ్చంది చెప్తున్నాడు కోపం వస్తుంది, కోపం ఎవరికి వస్తుంది అని ఒక ప్రశ్న వేస్తే మెల్లిగా కోపం ఆగిపోతుంది, మెల్లిగా. అవన్నీ ప్రాక్టికల్గా చేసుకోవాల్సింది. అందుకని అంతర్చేతనత్వం, లోపల ఒక చేతనత్వం ఉంది, బహిర్చేతనత్వం. బహిర్చేతనత్వం అంటే ఏంటి, అదే చేతనం బయటికి పోవడం. బయటికి వెళ్ళిపోదలుచుకున్న అంటే చూడాలి, వినాలి, ఏదో పాడాలి, లేకపోతే మాట్లాడాలి, లేకపోతే ఎక్కడికో వెళ్ళాలి, ఇలా అనిపించేటప్పుడు ఒకటి, అలా కాదు లోపల ఇంకోటి ఉంటుంది, ఆ లోపల ఉండే చేతనత్వం. ఈ రెండింటి మధ్య ఏముండాలి, సఖ్యత ఉండాలి. అంతేగాని మేము ధ్యానం చేసుకుందామని కూర్చోంగానే మంచి సీరియల్ వస్తుందండి బాబు ఇది చాలా ఆపేద్దాం అనిపించింది అనుకోండి, ధ్యానం కాస్త ఎగిరిపోతుంది. అంటే అంతర్చేతనత్వానికి బహిర్చేతనత్వానికి ఏకత్వం లోపించింది. అలాగే ఇంకా ఏంటి, అహంకారం పరబ్రహ్మం. అహంకారానికి పరబ్రహ్మానికి కూడా ఏకత్వం ఉండాలి. ఎలా ఏంటంటే అయం ఆత్మ పరబ్రహ్మ, నేను ఆత్మని, అయం ఆత్మ నేను ఆత్మని, పరబ్రహ్మాన్ని నేను ఆ పరబ్రహ్మమునే ఆత్మస్వరూపంగా ఉన్నాను. ఈ శరీరం నాకు ఇల్లు లాంటిది, ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నాకు ఇవ్వబడింది. ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ లేదా పెద్ద సొంత విల్లాను, ఆ ఇల్లు నేను ఒకటే అనుకుంటే ఎలాగా, ఇల్లు మనం ఉండడానికి పెట్టింది తప్ప ఇల్లు మనం ఒకటి కాదు కదా, అలాగే ఈ శరీరం మనం ఒకటి కాదు. అది దృష్టిలో ఉండాలి. అప్పుడు అహంకారం అంటే నేను ఫలానా అని గుర్తు పెట్టుకోవడమే అహంకారం అంటే. ఐఆమ్ బ్యాంక్ మేనేజర్, ఐఆమ్ సో అండ్ సో, ఐఆమ్ ఎ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్, లేదా ఐఆమ్ సో వెరీ గ్రేట్ గురు, ఇలా గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, దేనితో ఐడెంటిఫై అవుతున్నావు అది అహంకారం. ఇక్కడ మనం ఐడెంటిఫై అవదలుచుకున్న క్యాపబిలిటీ ఏదైతే ఉందో అహంకారానికి, పరబ్రహ్మకి నిరాకరణ ఉండకూడదు. అంటే రెండింటి మధ్య ఏకత్వం ఉండాలి. సో ఇక్కడ కూడా ఏంటి, అంతర్చేతనత్వం బహిర్చేతనత్వంకి మళ్ళీ సరైన ఇది ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి. అలాగే అహంకారానికి పరబ్రహ్మంకి అగ్రిమెంట్ ఉండాలి. పరబ్రహ్మ ఒప్పుకోవడం అంటే పరబ్రహ్మం ఒప్పుకుంటేనే మనకి ఈ ఆలోచన వస్తుంది ధ్యానం చేయాలి. కాబట్టి వచ్చిన వెంటనే మనం ధ్యానం చెయ్యాలి తప్ప పోస్ట్ పోన్ చేసుకోకూడదు. పరబ్రహ్మం యొక్క అనుగ్రహం, పరబ్రహ్మం అంటే గురువు యొక్క అనుగ్రహం వచ్చింది కాబట్టి ఇప్పుడే మనం ప్రాక్టీస్ చేయాలి తప్ప మళ్ళీ కాదు అని పోస్ట్ పోన్ చేయకుండా ధ్యానంలో కూర్చోవాలి. సో రెండు అయ్యాయి ఇక్కడ. అలాగే పునర్జన్మ సంబంధిత లక్షణము మరియు భౌతిక శరీరం. పునర్జన్మ సంబంధిత లక్షణం అంటే కింద జన్మలో మనం ఏం చేసాము దాని తగ్గ ఆలోచనలు ఇప్పుడు కూడా వస్తాయి, దాని తగ్గ ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తారు, దాని తగ్గ కుటుంబమే ఇప్పుడు వస్తుంది, దాని తగ్గ ఉద్యోగమే ఇప్పుడు వస్తుంది, దాని తగ్గ వాతావరణం ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య క్లాష్ ఉండకూడదు. ఎలాగంటే మాస్టర్ నాకే చెప్తారు, ఏంటి సీతారావు నువ్వు బ్యాంకులో చేరావు, మన బ్యాంకులో ఉద్యోగం కాదు కదా అనేది అన్నారు. సో దేర్ ఈజ్ ఏ క్లాష్ నా విషయంలో, నేను ఇదివరకు చేసిన పనులకి ఈ జన్మలో ఈ భౌతికమైన ఉద్యోగం ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లాష్ ఉన్నది. ఆ క్లాష్ పోయేంత వరకు నాకు ఇంచుమించి కడుపు నొప్పి ఉంటుంది, ఎప్పుడైతే ఉద్యోగం మానేసాను కడుపు నొప్పి తగ్గింది. సో దాని ఏమంటారంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది, నమ్మలేనంత నిజం అనమాట. ఆ తర్వాత భౌతిక శరీరానికి పూర్వజన్మ సంబంధ లక్షణాలకి కూడా నిరాకరణ జరగకూడదు, రెండింటి మధ్యలో ఏకత్వం ఉండాలి. ఉన్నప్పుడు మనం చక్కగా షైన్ అవుతాం. ఏదేంట్లో ధ్యానంలో అంటే మూడు చెప్పారు, మూడింటిలో మొదటిది ఏంటంటే అంతర్చేతనత్వం బహిర్చేతనత్వం ఈ రెండింటి మధ్య అగ్రిమెంట్ ఉండాలి. అలాగే మనలో ఉన్న అహంకారానికి పరబ్రహ్మానికి అగ్రిమెంట్ ఉండాలి. పూర్వజన్మలో మనం ఉన్న కర్మకి ఈ జన్మలో వచ్చిన శరీరానికి అగ్రిమెంట్ ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం చెయ్యాలంటే ఏ రకమైన ధ్యానం చేయాలి? ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేయాలా, మాస్టర్ సివివి గారు చేయాలా, లేకపోతే రమణ మహర్షి గారు చెప్పిన నీవెవరు అని కూర్చొని చేయాలా, లేకపోతే ఇంటిగ్రల్ యోగా చేయాలా, లేకపోతే షిరిడి సాయి సత్యసాయిబాబా గారు చెప్పింది చేయాలి, లేకపోతే గురువు గారు మాతాజీ చెప్పింది చేయాలా, ఇలాగ ప్రశ్నలు అన్నీ వస్తాయి. ఇదివరకు మనం ఎవరితో లింకప్ అయి ఉన్నామో వాళ్ళతో అనుబంధం ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గ సాధనలు చేస్తాం. అప్పుడు ధ్యానం చేయాలంటున్నారు. సినిమాకి వెళ్ళాలనుకునేవాడు ధ్యానం చేయాలనుకునేవాడు కలిశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎవడు గట్టి పట్టు పట్టుకుంటే వాడిదే అవుతుంది. పోలే మానద్దాం వాడి సినిమా ఇదేదో ధ్యానం ఉంటున్నాడు మనం ఎప్పుడు చేయలేదు మంచిదేమో అని వాడు చేస్తే ఓకే, అదర్వైజ్ వీడిని కూడా చెడగొట్టి సినిమా తీసిపోతాడు. ఇక్కడ అలాంటి నిరాకరణ ఉండకూడదు. ఎవరికి నిరాకరణ ఉండకూడదు అంటే లోపల వాడికి నీకు నిరాకరణ ఉండకూడదు. లోపల ఉండే నేను నేను అని ఉంటుంటాం. ఆ నేను అనే పరబ్రహ్మ మనం చేసుకునే సాధనకి సహకరించాలి. అవతల వాడిని లోపల ఉన్నవాడు ఎప్పుడూ కాదనడు, లోపల వాడిని అవతల వాడు కాదని చెప్పడు. చాలా టిపికల్గా ఉంటుంది లాంగ్వేజ్, మన ఇద్దరము ఒకరితో ఒకరు సహకారంతో ఉండేదాం కాక. అంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు కొంతకాలం పోయేసరికి ఏమవుతుందంటే ఈ శరీరం కంటే మనం వేరుగా ఉన్నామని అనుభవం రావచ్చు. అలాంటి అనుభవం వచ్చినప్పుడు ఈ శరీరం నేను కాదు కాబట్టి నేను ఇంకోలా ఉండొచ్చు అనుకోకూడదు. ఈ శరీరం అనేది మనకు బేసిస్ అనమాట. దీన్ని బట్టే మనం శరీర మాధ్యం కలు ధర్మ సాధనం చేయగలం తప్ప లేకపోతే చేయలేం. అందుకని ఈ శరీరము లోపల ఉన్నవాడు అగ్రిమెంట్తో ఉండాలి. మనం చేస్తామంటే లోపల వాడు ఎప్పుడు వద్దనడు, లోపల వాడు చేస్తా అంటే శరీరం వద్దనొచ్చు, కానీ లోపల వాడు చేస్తానన్నప్పుడు శరీరం సహకరించకపోవచ్చు. కానీ శరీరం సహకరిస్తూ ఉన్నప్పుడు లోపల వాడు చేస్తానన్నప్పుడు వెంటనే ధ్యానం కుదురుతుంది. అది ఇక్కడ చెప్పదలుచుకుంది. మనం పంచేంద్రియాల లోపల ఉన్నవాడితో, పంచేంద్రియాలతో కాదు, పంచేంద్రియాలు ఎవరికి ఉన్నాయి, జీవుడికి ఉన్నాయి. జీవుడికి, జీవుడికి ఉన్నాయంటే జీవుడికి లేవు, జీవుడు ఉన్నాడు, వాడికి ఒక శరీరం ఉంది. ఆ శరీరం పనిచేసుకోవడానికి ఆ శరీరం అనే యంత్రం జీవాత్మ పరికరాలు అని చెప్పారు చూసారా. ఆ పరికరానికి, యంత్రానికి ఏవి ఉన్నాయంటే ఐదు ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. వీటిని కంట్రోల్ చేయడానికి మనస్సు ఉన్నది. ఈ కంట్రోల్ చేసే మనస్సు, ఇంద్రియాలకు మధ్యలో ఎనర్జీ ఉండాలి కాబట్టి ప్రాణంగా ఉంది. కాబట్టి ఈ మూడింటిని జీవుడు సరిగ్గా వాడుకోవాలి. సరిగ్గా వాడుకుంటున్నప్పుడు సహకారం ఉన్నట్టు. అదర్వైజ్ గుర్రం దాని ఇష్టం చేసి పరిగెడుతుంది అనుకోండి, మన చేతిలో పగ్గాలు ఉండాలి. గుర్రం అటు ఇటు పరిగెట్టకుండా కంటికి అడ్డుగా పెడతారు. అలాంటిది అడ్డుంటే అటు ఇటు దిక్కులు చూడకుండా స్ట్రైట్గా పరిగెడుతుంది. అలాగ మనం రథము అనే ఈ శరీరం, ఇంద్రియాలు అనే గుర్రాలు పరిగెట్టిస్తుంటే దాన్ని కరెక్ట్గా పరిగెట్టించేవాడు బుద్ధి అనేవాడికి మన పగ్గాలు ఇవ్వాలి తప్ప మనస్సుకి ఇవ్వకూడదు. బుద్ధి అంటే సరైన నిర్ణయం తీసుకునే శక్తి అనమాట. అలాగా మనం మనకు లోపల వాడికి సహకారం ఉండాలి. ఇది రెండవ శాంతి మంత్రం, సహనవ భునక్తు. మొదటి శాంతి మంత్రంలో చేతనత్వాన్ని గురించి చెప్పారు. రెండవ శాంతి మంత్రంలో మన వాడికి, మన లోపల వాడికి, మనకు, మనకు మన బయట ఉన్న శరీరానికి సహకారం ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి అని చెప్పారు. అయిన తర్వాత నెక్స్ట్ చెప్పేవన్నీ ఇంకా డీపర్గా ఉంటాయి. ఇవాళ చెప్పుకున్న దానికంట ఇంకా రాబోయే ఈ ఉపనిషత్తులో మంత్రాలు ఇంకా కొంచెం డీప్గా ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యశాలిని. తేజోయం క్షోభరయితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు బహుత్రిణః. నిర్ధనా స్వధనాః సంతు జీవంతు శరదాం శతం. అసతో మా సద్గమయా, తమసో మా జ్యోతిర్గమయా, మృత్యోర్మాముదంగమయ, స్వార్థం మా పరమార్థంగమయ, నవ్యవస్థా మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీగురుబ్రహ్మార్పణమస్తు.